తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ టోరీలో గతంలో ప్రసారమైన కార్యక్రమం పబ్లిక్ ఆర్కైవ్ మీరు వింటున్నారు. ఈ రేడియో తెలుగు వన్ .com అనుబంధ సంస్థ. టోరీ గురించిన మరిన్ని వివరాలకు చూడండి తెలుగు వన్ రేడియో .com.
టోరీ తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్ సినీ సంగీత స్వరలాహిరి.
తెలుగు వన్ రేడియో టోరీ శ్రోతలకు, తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు మోహన్ మురళీధర్. ఈనాటి తారీఖు December 21, 2010. ఇంకా 4 రోజుల్లో క్రిస్మస్, 10 రోజుల్లో న్యూ ఇయర్స్, అలాగే ఇంకొక 3 వారాల్లో సంక్రాంతి పండుగ. కానీ నాకు ప్రత్యేకించి ఈ రోజు ఒక పండగలాగా ఉంది, ఎందుకంటే మనతో సుశీలమ్మ గారు ఉన్నారు. ఇక్కడ వారి గృహం నుంచి మీ ముందుకు తీసుకొస్తున్నాను. నమస్కారం అమ్మా సుశీలమ్మ. మీకు నిజంగా పర్వదేనా? నేను మిమ్మల్ని సుశీలమ్మ అంటే పద్మభూషణ్, గాన కోకిల, ఇవన్నీ బిరుదులు, కానీ సుశీలమ్మ అంటే మాకు చాలా ఆత్మీయంగా ఉంటుంది.
ఆత్మీయతగా
సుశీలమ్మ అంటే
ఎక్కువగా ఉంటుంది.
4 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశ భాషలు అన్నింటిలోనూ కొన్ని వేల పాటలు పాడి ఎంతో మంది ప్రజల అభిమానాన్ని సంపాదించుకోగలిగారు. 4 దశాబ్దాలు అంతగా ప్రజల్ని, ప్రేక్షకులని, శ్రోతలని అలరించడం అంటే అంత సులువైనది కాదు. ఎలా సాధ్యమైందమ్మా మీకు?
చాలా కష్టమే. ఎందుకంటే ఒక్కొక్కళ్ళని భగవంతుడు పుట్టిస్తాడు. ఏ పని మీద మనం ఈ భూ ప్రపంచంలో పడ్డాము అది నువ్వు ఆ పని చెయ్యి. ఎన్ని దశాబ్దాలు కాదు, 4 కాదు 5 కాదు, ఆయన ఎంతవరకు దయ, భగవంతుడి యొక్క దయ ఉంటుందో అట్లాంటి దాంట్లో నేను చాలా లక్కీగా ఫీల్ అయ్యి ఆ దీంట్లో నేను ఆ కోవలో వెళ్తున్నాను. 4 దశాబ్దాలు అంటే మాటలు కదా, చాలా కష్టం ఉంది.
చాలా కష్టం
అది మనం ఆస్వాదించడంలో. ఈ 4 దశాబ్దాలు వెనక్కి తిరిగి చూడడం ఉంది, అది చాలా చాలా ఒక దివ్యమైన కళ, తీయటి కళ. ఇన్ని సంవత్సరాలు దశాబ్దాలు దాటి వచ్చామంటే దానికి ఎంతటి కృషి ఉండాలి, అది దానికి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందాలి.
మీ కృషి మీదేమో కానీ మీరు మాకు ఎన్నో మధురానుభూతులు ఇచ్చారు. అంటే ఏడ్పే వాళ్ళని మీ పాట నవ్వించింది, నవ్వే వాళ్ళని ఏడ్పించింది, అంటే ఇన్ ఎ గుడ్ సెన్స్, అంటే ఏడుపు రావాల్సిన వాళ్ళకి ఏడుపు తెప్పించింది. ఆ గొంతులో అన్ని రకాల భావాలు పలికించడంలో ఏదో చెప్తుంటారు కదా మీరు, ఏదైనా కానీ ఒక అనుభవాన్ని, అనుభూతిని పాట ద్వారా కానీ నటన ద్వారా కానీ చూపించాలంటే అది ఎక్కడో అనుభవించి ఉండి ఉండాలనేది. నవరసాలు పలికింది మీ గొంతు. అంటే ఒక ఉదాహరణగా ఒకటి, మీరు 2 పాటలు పాడారు చిన్నపిల్లల పాట, అమ్మ చూడాలి, అలాగే ఇంకొకటి వెక్కి వెక్కి ఏడ్చే పాట, ఏ చిత్రంలో అది 50s లో వచ్చింది అది. ఈ రెండింటిలో చిన్నపిల్లలు పాడినట్టే ఉంటుంది. అలాంటి అనుభూతులు మీరు లోనై పాడతారు, అంటే లీనమై పాడతారా, ఎలా ఎలా సాధ్యమవుతుంది అది?
అంటే ఏదైనా ఒక వర్క్ అంటే ఒక పని మనం తీసుకున్నామంటే ఆ పనిలో నిమగ్నురాలవ్వాలి. ఇప్పుడు నాకు సంగీతం చెప్పిస్తారు, అది నేను తీసుకొని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయాలి. అది మనం చూడాలని ఉంది అమ్మ అని పాడించారు, అది ఆయన ఎంత కృషి చేసి ఆ పెండేల నాగేశ్వరరావు గారు నా చేత దానికి తిలక్ గారు డైరెక్షన్, వారిప్పుడు మన మధ్యన లేరు, కానీ ఇలాంటివన్నీ తలుచుకోకుండా ఉండలేం. ఎందుకంటే వాళ్ళకి మన కృతజ్ఞతలు తెలపాలి వాళ్ళందరి తరఫున. ఎందుకంటే ఆ పాట ఎంత కష్టపడి, అంటే కష్టపడి అంటే మహా కష్టపడ్డం కాదు, వారు నా చేత సరిగా పాడే వరకు ఆయన ఒప్పుకోలేదు. మన పెండియాల నాగేశ్వరరావు గారు పక్కనే తిలక్ గారు కూర్చుంటారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అంతా ఆయనే. అట్లాగే నన్ను ఆ మూడుకి తీసుకెళ్ళిపోతారు. చూడాలని ఉంది అమ్మ చూడాలి, చూసారు ఎట్లాగో? అది ఎట్లాగంటే అంతలాగా నాకు నూరిపోసారు. అది వాళ్ళ యొక్క
ఒకసారి గగురుపాటు చెందిందమ్మ. ఇక
అంటే ఇప్పుడు నేను నవ్వుతున్నాను కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ రాకపోవచ్చు.
లేదు,
ఆ పిక్చర్ లో ఆ కుర్రాడు నిజంగా ఆ తల్లి చెప్పిన ఆ మాట వినికి వెళ్ళిపోయి తర్వాత చూడాలని, తల్లిని చూడాలని ఎవరికి ఉండదండి. ఎవరికైనా మన అంతా పుట్టినదంతా తల్లి తల్లి ఒడిలోనే పెరిగిన వాళ్ళం. ఆడైనా సరే, మగైనా సరే, జంతువులైనా సరే, ఏ మృగాలైనా సరే, ఏ జాతికి చెందిన వాళ్ళైనా సరే, ఆ తల్లి ప్రేమ అది ముందు.
తల్లి ప్రేమ అంటే అమెరికా దేశంలో ఉన్న శ్రోతలు చాలా మంది, నేను 4 సంవత్సరాల నుంచి మోహన్ మురళి గానలహరి నిర్వహిస్తున్నాను. ఈ మధ్య ఆ పాట ఎక్కువ అడిగినంత లేదు, సందర్భం లేదు, కానీ ఫస్ట్ 2 ఇయర్స్లో చాలా మంది అదే పాట అడిగారు. ఇంటి మీద బెంగ అమ్మ మీద బెంగ, పాపం పసివాళ్ళ పాట.
ఎవరైనా అంతేనండి, బయట దేశం వెళ్తాము, అక్కడ ఉన్నన్నాళ్ళు సరే, అక్కడి నుంచి మన దేశం వచ్చి మన అమ్మ ఇంటికి వచ్చేటప్పటికి మనం అంతా మర్చిపోయి హాయిగా ఉంటాం. అట్లాగే మీరు ఆ తల్లి ప్రేమలో అంత మహత్యం ఉంటుంది.
తల్లి ప్రేమ అంటే ఒకటి సుశీలమ్మ అని చెప్పుకుంటుంటేనే అదొక అదొక అనుభూతి. ఆ సుశీలమ్మ అని చెప్పుకోవటంలో ఎవరైనా సరే, మీ గురించి ఎవరైనా బయట మాట్లాడినప్పుడు కూడా సుశీలమ్మ గారు ఒక పొరపాటును కూడా, ఒక దురుసుబాట మీ గురించి కానీ ఇలా రావడం జరగదు. అంత అది ఒక ఆ గౌరవం మీకు ఘంటసాల మాస్టర్ గారు అతి అతి కొద్ది మందికి అజాతశత్రువులు సుశీల ఘంటసాల.
అంటే దాంట్లో చూడండి, ఘంటసాల గారు సుశీల ఇద్దరు ఒకే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు. ఆయన చదువుకున్నారు, నేను అక్కడ పుట్టాను, అదే తమాషా. ఆయన చదివింది నాకు తెలియదు, నేను పుట్టింది ఆయనకి తెలియదు.
విజయనగరంలో
ఆయన పుట్టింది, ఆయన చదివింది నాకు తెలియదు, నేను పుట్టింది ఆయనకి తెలియదు. అయితే మా నాన్నగారి ఇంటికి వచ్చి అప్పుడప్పుడు ఆయన వచ్చి సంగీత రేడియో వింటాం, సంగీతం వింటాం, అట్లాగా వచ్చి మెడ్రాస్ లో కలుసుకుని ఆయన మ్యూజిక్ లో ఆహనా పెళ్ళంట అని పాడానంటే చూసుకోండి, ఒక లవకుశ ఎలా చెప్పాలంటే ధారాళంగా వస్తాయి పాటలు.
మీరు ఘంటసాల మాస్టర్ జన్మదినం నాడు నేను నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మీరు ఆహనా పెళ్ళంట గురించి చెప్పారు. ఆహనా పెళ్ళంట, లవకుశ పాటలు, లవకుశల పాటలు ఏకంగా నేను ఎన్నిసార్లు విన్నాను, ఎక్కడన్నా మీ కంఠం గాని లీల గారి కంఠం గాని విడిపడతాయేమోనని. అది ఎన్నో 100ల సార్లు ప్రాక్టీస్ చేశారని జేవి రాఘవ గారు చెప్పారు. అది
అవునండి.
అంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు ఆ పాట?
అంటే ఒక్కొక్క పార్ట్ తీసినప్పుడు మాకు రిహార్సల్ పిలుస్తారు, పిలిచిన తర్వాత రాఘవ గారు అలా పాడుతూనే ఉంటారు, ఘంటసాల గారు అట్లా పాడుతూనే ఉంటారు. అక్క 1 మంత్ గా రిహార్సల్ చేస్తా, ఒక్క బిట్ అన్ని బిట్లు బిట్లుగా కదా. లవకుశలు రామకథను
ఇక్కడ చోట
అక్కడ ఒక చోట ఇంకొక చోట, ఇప్పుడు శ్రీరాఘవ ఉంటుంది అది ఒక చోట పాడతాము. అంటే ఆ సిచ్యువేషన్ తగినట్టుగా ఆ ఘంటసాల గారు ఆయన కూడా వారు అందులోకి వెళ్ళిపోయి ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయారు. ఆయనే ఒక వాల్మీకి రామాయణం రాస్తున్నట్టు ఆయన అనుకొని మా చేత మేమిద్దరు ఒక పిల్లల్లాగా ఆయన చెంత చేరి పాడించారంటే మాకు నిజంగానే, నేను అప్పుడు చాలా చిన్న వయసు, అలానే మరీ చిన్నదాని కదా, ఒక మోస్తరుగా అప్పుడు క్లాసికల్ అంతా చదివి పాడి వచ్చింది దాన్ని అంచేత ఎంతో చాలా చెప్పలేం. ఆ తీపి గుర్తులు ఇప్పటికి కూడా ఆ మాస్టర్ గారు అలా ఎదురకుండా కనపడి ఆయన అలా పాడుతున్నట్టు ఎంతసేపు పాడడం తప్ప ఆయనకి ఇంకోటి రాదు, ఒక వాయిద్యం రాదు, ఒక హార్మోన్ వాయించడం రాదు. అలాగే పాడే వాళ్ళందరికీ సాధారణంగా ఏమి రావు, అంటే ఏమి రావు అంటే వాయించడాలు ఏమి రావు, వాయిస్తే పాట పాట రాదు. ఏదో ఒక దాంట్లోనే మేమందరూ ఉత్తీర్ణులు అయ్యాం.
మీకు ఆఫ్ ఎయిర్ ప్రస్తావించినట్టు ఘంటసాల మాస్టర్ గారికి ఒక నిర్దిష్టమైన ఒక అభిప్రాయం ఉంది అని విన్నాను. ఒక గాయకుడికి, ఒక ఉత్తమ గాయని గాయకులకి కావాల్సిన 8 లక్షణాలని, అవి ఏంటి అన్నది త్వరలో బయటకు వస్తాయి అన్నట్టు కూడా విన్నాను. అలాగే మీకు అలాంటి అభిప్రాయాలను ఒక ఉత్తమ గాయని గాయకుడికి కావాల్సిన లక్షణాలు ఏమన్నా?
అంటే ఉత్తమ గాయని గాయకులు సరే ఓకే ఒప్పుకుంటాను. ఏమి లక్షణాలు అన్నారు? లక్షణాలు ఏమిటంటే వాళ్ళు గాత్రం బాగుండాలి, స్వరం బాగుండాలి, శృతిలో పాడాలి, వాళ్ళకి దేవుడి కృప కూడా ఉండాలి, ఎంత క్లాసికల్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ గుణగణాలు అంటే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్షిప్పు, వాళ్ళు తిరిగే స్థలాలు అవన్నీ కూడా వాళ్ళకి బాగా ఉండాలి. అది ఉన్నప్పుడే వాళ్ళకి ఈ పాటకి పాడుతున్నప్పుడు ఏం చెప్తారు దానికి, పాడేటప్పుడు ఈ గుణగణాల గురించి అడిగారు కదా, మనం దాని మీదే శ్రద్ధ పెట్టుకొని ఇప్పుడు నాకు ఏదైనా ఒక క్లాసికల్ నేర్పుతారనుకోండి, నేను 24 అవర్స్ ఆ కీర్తనే ప్రాక్టీస్ చేస్తుంటా, నాకు ఇంకా అటు ఇటు కూడా ఎవరో కనపడరు. అట్లాగే లైట్ మ్యూజిక్ కూడా నాకు నేర్పినప్పుడు ఘంటసాల గారు కానీ, పెండ్యాల గారు కానీ, రాజేశ్వరరావు గారు కానీ, అశ్వత్థామ గారు కానీ, ఎంతోమంది, చలపతిరావు గారు కానీ, అందరు కూడా ఎవరినైనా చెప్పాలంటే ఎవరు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి వారు చెప్పినప్పుడు ఆ పాట పేపర్ పెట్టుకొని ఇంకా అటు ఇటు వెళ్తున్న వాళ్ళు కూడా కనపడరు నాకు. అది అలా ఆ పాట కరెక్ట్గా వచ్చిందా లేదా అలా పాడుకుంటూ పాడుకుంటూ, అది ఒక గుణం కదండి, దాని మీద శ్రద్ధ పెట్టడం ఒక గుణం. అది ఏ గుణగణాలంటే మరి నాకు ఇంతకంటే ఏం తోచలేదు. మరి మీరు చెప్పిన దానికి నా గుణం అది. ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదైనా సాధించగలరు, ఏదైనా పాడగలరు.
భావగాంభీర్యం ఇలాంటివి,
భావగాంభీర్యం అంటే వాయిస్లో ఉండాలి కదా. ఇప్పుడు ఒక చోట ఏదైనా ఒక గట్టిగా పాడాలి, ఏదైనా ఒక సాంగ్ చెప్పండి గట్టిగా పాడిన పాట చెప్పగలరా? అది గాంభీర్యం కాదు, అది నేను చెప్పేది. ఇప్పుడు మీరజాలగలడ నాయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి, అది అలా ఉంచండి. ఇంకోటి మనసే కోవిలగా, అట్లా మెలోడీగా ఉంది. అలాంటి విషయాలు కొంచెం గాంభీర్యంగా పాడాలంటే నా పెళ్ళి ఎంట, అది చూడండి ఎట్లా ఉంది. వెరైటీస్ చాలా ఎక్కువ వెరైటీస్ నేను పాడాను, ఇంకా అలాంటివి ఇలాంటివి కాదు. ఇంకోటి కూడా ఒక సినిమాలో చాకలాడి పాట, చాకలాడు చాకలది పాడతారు, రాజేంద్ర ప్రసాద్ గారి పిక్చర్. ముత్యాలు వస్తావా,
జమీందార్ గారు
అది బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన కూడా వాయిస్ మార్చి అల్లూరు రామలింగయ్య లాగా పాడాడు ఆయన.
మనుషులంతా ఒక్కటే. మీరు 1000 పాటలు పాడారు, ఒక్క పాట వేరే గాయని పాడింది, 1-2 పాటలు ఏదన్నా వేరే గాయని పాడి, అరే అది అంత అద్భుతంగా ఉంది ఆ పాట నేను పాడి ఉంటే బాగుండేది అనే స్థాయిలో ఏదన్నా పాట మీకు అనిపించింది? పర్వాలేదు చెప్పండి, ఇప్పుడు ఎవరేమో అనుకోరు.
అలాంటి దురుద్దేశం లేదండి, వాళ్ళు పాడారని వాళ్ళు మెచ్చుకోవడం, వాళ్ళకి ఫోన్ చేయడం, చాలా బాగా పాడావమ్మ ఈ పాట అని మెచ్చుకోవడం ఏనామంట. కానీ నేను పాడుకుంటుంటాను, కానీ నేను పాడలేదే అని. నేను అన్ని రకాల పాటలు పాడిన తర్వాత ఇంకెందుకండి ఆ పాట కోసం నేను వెనకతల పాకులాడాలి? మీరు చెప్పండి. అంచేత అలాంటి పాకులాట్లు పెట్టుకోకూడదు, పచ్చిగా చెప్పాలంటే.
అయితే దానికి ఫ్లిప్ సైడ్, మీరు ఈ పాట ఎందుకు పాడాను రా భగవంతుడా అనిపించినటువంటి పాట,
అవి ఉంటాయి కానీ ఇప్పుడు చెప్పలేనండి.
అవి ఓకే, ఫేర్ ఎనఫ్.
ఎందుకు పాడాను రా దేవుడా అని అనుకున్నా, అది కోదండ పాణి గారిది మ్యూజిక్ లో ఒక పాట, ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఆయన పాపం కంపోజ్ చేసుకుని నాకు నేరకపోయి నాకు చెప్పాడు ఆయన, అమ్మా నేను ఈ పాట పాడుతున్నాను, ఇది డ్యూయెట్ కాదు నేనే పాడుతున్నాను అన్నాడు. అయ్యా నన్ను కూడా కొంచెం చేర్చుకోండి ఈ పాటలో అంటే, అబ్బే లేదండి డబ్బు ఇవ్వరండి, వాళ్ళు మీరు పాడితే ఫ్రీగా పాడండి అని నేను పాడదాం అనుకున్నాను. సరే పాడు, నాకేం డబ్బు ఇవ్వక్కర్లేదండి, నేను పాడతాను, నాకు నచ్చింది ఈ పాట, మీతో కలిపి పాడతాను. అలాగా కోదండ పని గారితో పాడే అవకాశం నాకు కలిగింది. అది ఎప్పుడు అంటే, మనం ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అంతే కదండి, మనంతా దేవుడు చేసిన బొమ్మలో. అది అది రాసిన వారు ఎవరై ఉంటారు చూసారా, అవన్నీ ఆయనే రాయాలి.
గోపి గోపి మల్లెవరపు గోపి,
గోపి గారు, అది గోపి గారు రాశారు, చాలా బాగుంది. దబ్బలాడి పాడాను అది, మీరు అన్నారు కూడా పై ఎందుకు రా పాడాను అని అంటారు కదా, అలాడి కాకుండా ఇది ఒక స్టైల్ నాది, దబ్బలాడి పాడించుకోవడం అంత కలిసి.
అలాగే మరి కొన్ని స్పెసిఫిక్ సాంగ్స్ నాకు ఉన్నాయి, అది ఎందుకో నాకు తెలీదు. ఎల్ఆర్ఎస్ఆర్ గారితో కలిసి పాడారు మీరు ఒక పాట, ఇదా లోకంలో గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు అని, వెంటనే స్పీడ్ మారిపోయి ఎల్ఆర్ఎస్ఆర్ గారిది. అది ఎందుకన్నా నాకు అది సంగీత పరంగా, సంగీత దర్శకులకి అది చాలా కష్టమైన పాట, అది బాణి కట్టడమే అదని. మీరు ఇద్దరు గాయని మండలి పాడిన పాటలు బాగా ఆకట్టుకున్న పాటలు నాకు ప్రత్యేకించేది, దానికి సంబంధించిన మీకేమన్నా జ్ఞాపకాలు ఉన్నా?
మీరు నెట్ పెట్టుకున్నారండి, ఆ నెట్లో చూడాలంతే, మీరు ఇంటర్నెట్ లో నన్ను తీసుకెళ్లి పడేస్తున్నారు చేస్తే, నెట్లో చూసి వాళ్ళు చెప్తారు మనం ఏదో తప్పుగా చెప్పామంటే అలా కాదని వాళ్ళు శ్రోతలు చెప్తారు.
మీ జ్ఞాపకం ఏమన్నా ఉందా దాని గురించి?
మీరు 4 దశాబ్దాల నుంచి ఉండి వింటున్నారు కదా, ఏది జ్ఞాపకం పెట్టుకోమంటారు?
అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్ట,
సరదాగా మాట్లాడాలి,
బాగుంది,
అందరూ నవ్వుకోవాలి.
ఇలాగే బాగుంది, ఇది మల్లెల వేళ అని ఆ పాటకు ఎక్కువ సార్లు సుశీల పేరు చెప్తూనే బ్యాక్ గ్రౌండ్ లో అది ఎక్కువగా వేస్తూ ఉంటారు, ఇది మల్లెల వేళ అని. అది ఎందుకని మీరు ఎక్కువ బాగా ఇష్టమనే? లేకపోతే
చాలా ఇష్టం అండి, ఆ పాట చాలా ఎక్సలెంట్ గా కోదండ పండి గారు చేశారు, అది ప్రాణం పెట్టి చేశాడు ఆయన, ప్రాణం పెట్టి పాడాను నేను కూడా. అంచేతే ఇన్ని తరాలైనా, ఇన్ని ఇన్ని సంవత్సరాలైనా ఆ పాటకి ఎప్పుడు పాడినా అది పాతదనం, పాత అవ్వలేదు, పాత పాత పాట కింద రాదు అది. ఎవరైనా సరే ఇప్పుడు వచ్చిన కొత్త అమ్మాయిలు పాడినా కూడా కొత్తగా ఉంటుంది పాట. అలాంటి పాటలు కొన్ని కొన్ని చాలా బాగుంటుంది.
నాకు మీ నోటి ద్వారా మ్యూజిక్ లెజెండ్స్ గురించి మొట్టమొదటిగా మీకు మనసులో తట్టినది కొంచెం చెప్తే వినాలని, పెండ్యాల నాగేశ్వరరావు గారు మీకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సంగీత దర్శకుడు, ఆయన గురించి మీకు ప్రశ్న అంటే, పెండ్యాల నాగేశ్వరరావు గారి పేరు చెప్పగానే మీకు మొట్టమొదటిగా తట్టేది ఆయన, ఆయనకి సంబంధించిన విషయాలు లేకపోతే జ్ఞాపకాలు?
పెండ్యాల గారు బంగారం లాంటి మనిషి అండి, చాలా మెత్తటి మనిషి అండి, ఎలా వర్క్ తీసుకోవాలో కూడా తెలుస్తుంది ఆయనకి. వాళ్ళు ఘంటసాల గారితో సంగమం, మీరు వినంట సంగమం సంగమం మల్లెమాల గారు రాశారు ఆ పాట, ఆయనకు ఘంటసాల మాస్టర్కు ఒంట్లో బాల అప్పుడు, ఆయనకి ఒళ్ళు బాలైనప్పుడు కూడా అసలు కోపమే రాదండి పెండ్యాల నాగేశ్వరరావు గారికి, కోపం రాదు. మాస్టారు మీరు కొంచెం అలా పాడితే బాగుంటుంది, కొంచెం అమ్మా ఇలా పాడితే బాగుంటుంది, అలా అంతగానే చెప్తారండి. అంతకంటే ఎప్పుడు ఆయన ఇంకో విధంగా ఎప్పుడు చెప్పలేదు, అలా చెప్పి మా చేత ఎన్నెన్ని పాటలో పాడించుకున్నారు. ఘంటసాల గారు మాస్టర్ గారి చేత ఆ సంగమం ఇప్పటికి కూడా నేను మర్చిపోలేనండి. ఒళ్ళే బాగాలేదు ఆయనకి, బాగాలేనప్పుడు కూడా బాబు నన్ను వదిలిపెట్టండి అంటారు ఆయన. లేదు మాస్టారు పాడేస్తారు మీరు చక్కగా, ఒక చుట్ట కలుచుకొని వచ్చేయండి చక్కగా పాడేస్తారు అనేవారు. అది ఆయనకి అలవాటైపోయింది అట్లా. అదే మొత్తానికి 2వసారి రీటేక్ ఆ పాట, పాపం మళ్ళీ అలా కూర్చొని నిజంగా చెప్పలేమండి ఆయనతో అనుభవాలు. నిజంగా ఘంటసాల గారు మాస్టర్ మనకి అదృష్టం లేదండి, అంత మంచి వాయిస్ మనకి మిస్ అయిందంటే మనం మనుషుండగా ఎవరికి తెలియదండి వాళ్ళ విలువలు, మనుషుండగా తెలియదు. అందుకే అప్పుడప్పుడే నాకు చాలా కొంచెం కష్టం వేస్తుంది. మనుషుండగా వాళ్ళకి ఏం చేశారు మీరు? ఇప్పుడు ఘంటసాల గారు నైటు, ఘంటసాల గారి బాధ్యంతులు, ఘంటసాల గారికి 87వ సంవత్సరం, ఇవన్నీ ఎందుకండి? నేను నిజంగా చెప్తున్నాను, అమెరికాలో మీరు తప్పకుండా వేయండి, ఐడెంటిఫికేషన్ చేయకుండా. మాస్టారు 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 అంటారు, వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైనా చేశారా? నేను ఎప్పుడు అంటాను, ఒక ఆయన మాస్టారు నైట్ పెడుతున్నాం, మాస్టారు పేరున బంగారు కంకణం వేస్తున్నాం, అదే మరి సావిత్రం గారిని పిలవచ్చు కదా. ఇప్పుడు పిలుస్తారులేండి, అసలు మొదట్లో అసలు ఎవరు పట్టించుకోలేదు ఆవిడ్ని. అది ఆ ఒక్కటి నాకు చాలా కష్టం అండి. అందుకే నేను నా ట్రస్ట్ అని పెట్టుకొని నా ఇష్టం వాళ్ళకి నేను ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు బతికుండగానే చేద్దాం. నిజంగానండి, ఆయనకు కూడా ఘంటసాల మాస్టర్కి ఆయనకి ఎన్నో కోరికలు ఉన్నాయి, కానీ మరి అంతే మనం చెప్పగలం. భూమి మీద ఎంతవరకు ఆయనకు ఉండాలని ఉందో అంతవరకే ఉండి ఆయన రెండే రెండు చేశారండి. భగవద్గీత అది ఎవ్వరూ పాడలేరు, పాడమని నన్ను కూడా అడిగారు, నేను పాడనని చెప్పాను. భగవద్గీత ఒక్కడే పాడాలి, ఆయన ఎంత కష్టపడి చాలా తపస్సు చేసి పాడారు సెకండ్ హాఫ్, అది మనకి తెలుసు, నాకు తెలుసు. అది తర్వాత ఆయన చేసింది లవకుశ. లవకుశ లాంటి పాటలు ఎవరండి చేస్తారు ఇప్పుడు చెప్పండి? ఒక లవకుశకి లవకుశలు పాడదు రామాయణం ఇంకెవరు చేయలేరండి. అదే వర్షను తమిళ్లో చేశారు మహాదేవన్ గారు, కానీ అంత పెద్ద పేరు రాలేదండి. అదే మళ్ళీ హిందీలో డబ్ చేశాం, నేనే పాడాను అది కూడా. ఈ లవకుశకు ఉన్నంత స్ట్రాంగ్ ఏ పిక్చర్కి లేదండి. ఆయనకి రెండు అందులో పండిపోయారండి ఆయన. చిన్న ఇది వరకు పుష్ప విలాపం, అది ఎంత అండి, ఇది గులాబీ మీద ఎంత మంచి పాట అండి, ఎవరైనా మర్చిపోగలరా? అలాంటి మరుపురాని సబ్జెక్ట్లని పాడి మరి తెలుగు ప్రజలందరికీ అందించారండి ఘంటసాల మాస్టర్. ఆయన మర్చిపోలేమండి. ఆయన నైట్స్ చేస్తున్నారు మంచిదే, చేసినప్పుడు వారికి వారు మిస్సెస్ గారు ఆ వారికి ఏమి చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని సరే వదిలేయండి, ఆవిడ ఆవిడ ఉన్నారు, ఆవిడ లైవ్గా ఉన్నారు, ఆవిడకి ఏం చేస్తున్నారు అంటే రాయల్టీ వెళ్ళొచ్చు. పాడేనందుకు రాయల్టీ లేవండి మాకు. పాడే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారా, తీసుకొని నోరు మూసుకొని వెళ్ళిపోవాలి అంతే.
మీరు రెండు సబ్జెక్ట్స్ ఇప్పుడు మెన్షన్ చేశారు, మొదటిది తర్వాత వస్తాను, ముందు రాయల్టీ విషయం సంగతి చెప్పారు. మీరు ఏవిఎం స్టూడియోస్ లో మీరు ఫస్ట్ కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు మీకు మిస్ ఎమ్మెల్ అవకాశం వస్తే, మీరు మొన్న నాలో నేను ఆయన రాసిన దాంట్లో నేనది మిస్ ఎమ్మెల్లో అవకాశం పాడే అవకాశం వచ్చింది, దాన్ని వదులుకోవటం లేక ఏవిఎం వారికి మీ పారితోషికం వారికి ఎంత
లేదండి? అది మాత్రం తప్పండి, అది రాశాను అనుకోండి, అది నిజమే. ఎందుకంటే మనం నాలో నేనే అంటే నాలో ఉన్నది నేను చెప్పుకుంటున్నాను, అంతేకాని అది వాళ్ళు రూల్స్, అది
రూల్స్,
అవి రూల్స్ కాబట్టి. మీరు ఒక కంపెనీలో మీరు పనిచేస్తున్నప్పుడు మీ శాలరీలో కొంత పట్టుకుంటారు, అది రూల్స్ నుంచి మనం దాన్ని కావాలని నేను తప్పుగా చెప్పలేదు. నేను నాలో నేనై నాలో ఏముంటుందో జనానికి తెలియాలి.
నేను అలా అంటలేదు, నేను నా ప్రశ్న ఏంటంటే అప్పటి రోజుల్లో ఉన్న ఇది వ్యాపార దృక్పథం గానీ ఏదైనా గానీ ఇప్పటి రోజుల్లోకి మీరు ఈ 50 సంవత్సరాల చరిత్రలో మీరు ఎంత మార్పు చూస్తున్నారు, ఇది ఈ మార్పు సరైన దారిలో ఉన్నది అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు మాట చెప్పారు, మాకు పాటకి డబ్బులు ఇచ్చేస్తారు అయిపోతుంది, మాకు రాయల్టీస్ రావు అని. అంటే ఆ వ్యాపార దృక్పథం అనేది ఎలా మారింది, దానికి మీరు ఏమనుకుంటున్నారు?
అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అండి ప్రపంచం, ఎవరు చేస్తున్నారో ఎవరికి తెలియటం లేదు. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుంది, అది అంచేత అది వ్యాపారంగా అయిపోయింది. డబ్బులు ఇస్తారు, తీసుకుంటారు, వెళ్తారు. ఎంత డబ్బులు ఇస్తారు అదంతా మనకు అనవసరం, అది చెప్పడానికి మనకు అర్హత లేదు. మేము తీసుకున్న టైంలో మేము చెప్తాం. నాకప్పుడేదో 500 జీతం మీద ఉండేదాన్ని ఏవిఎంలో, బయట పాడితే వాళ్ళకి హాఫ్ అమౌంట్ ఇవ్వాలి, అది ఆయన రూల్స్ రాచి సంతకం పెట్టాడు. అలాగా నేను కొన్నాళ్ళు అయింది, మూడేళ్ళు అక్కడ ఉన్నాను నిజంగా. ఎందుకంటే ఏవిఎంలో నేను ఉన్నప్పుడు చాలా పేరు వచ్చింది నాకు, చాలా పేరు వచ్చింది. ఎందుకంటే ఆ సంస్థ లాంటిది, ఇప్పుడు ఏవిఎం వాహిని జమిని చాలా పెద్ద సంస్థలు కదండి, అందులో పర్మనెంట్గా ఉండడమే ఒక పెద్ద మహాద్భాగ్యంగా భావించి నాకు వచ్చిన అవకాశాలన్నీ నేను మెల్లిగా సర్దుకొని వారితో కొంచెం మెల్లిగా మాట్లాడి వారు పర్మిషన్ ఇస్తే వెళ్ళి బయట పాడి, డబ్బు ముఖ్యం ప్రధానం అప్పుడు కాదండి, మీరు మేము ఇంత తీసుకున్నాం డబ్బులు ఇవ్వలేదు అవన్నీ ఇప్పుడు మధ్యకాలంలో వచ్చినవి, అయితే అందరికీ ఇస్తున్నారు కదా రాయల్టీ లాంటివి, మాకు మాకు మాత్రం ఇవ్వకూడదా అని మాకు కొంచెం పుట్టింది మనసులో. అంటే వాళ్ళు ఏమంటారంటే, మీరు కంపోజర్ కాదు, డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్ కాదు, అంటే మీరు ఓన్లీ వాయిస్ అప్పిచ్చారు, అప్పిచ్చినందుకు మేము డబ్బు ఇచ్చాం, వాయిస్ అప్పిచ్చినందుకు వాళ్ళు డబ్బు ఇచ్చారు, దాంతో మీరు నోరు మూసుకు కూర్చోండి.
కానీ వెస్ట్రన్ సొసైటీలో అలా జరగదు కదా, అదంతా
వాళ్ళు చాలా అదృష్టవంతులు చేశారండి. వెస్టర్న్ లో ఒక ఆల్బమ్ ఇస్తేనే వాళ్ళకు మిలియన్స్ మీద ఉంటారు, మనకి అక్కడ ఇలా మన దేశం మన భారతదేశం అంత ఎదగలేదు కదండి.